ஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசிரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரதிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். ఆది దంపతులకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ ఈ ఆనందబాగ్ శంకరమఠంలో దాదాపు ఒక 8 పర్యాయాలు మనం అనేక పురాణాల విశేషాల మీద ప్రవచనాలు చేసుకున్నాం. ఈ రోజు నుంచి కూడా హిందూ ధర్మ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో పూజా విధానాలు, ఆచార వ్యవహారాలు, వీటి మీద రోజు 2 గంటల చొప్పున ప్రవచనం చేసుకోబోతున్నాం. మనలో సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వులు అని కొన్ని జాతుల వాళ్ళు ఉన్నారు. ఇందులో నరులొక్కరూ భూలోకంలో ఉంటారు, మిగతా వాళ్ళంతరూ మనకంటికి కనపడరు. అందుకని వాళ్ళని దివ్యులు అన్నారు. మనం కనపడతాము, మనకి శరీరం విడిచిపెట్టడం అనే ఒక లక్షణం ఉంది కనుక మనల్ని మర్త్యులు అన్నారు. మర్త్య అనే శబ్దం మృత్యువు నుంచి పుట్టింది. ఇవాళ ఉన్నవాడు ఈ రోజు ఉన్నట్టు కాకుండా క్షణక్షణం మార్పుకి గురయ్యేవాడిని మర్త్యుడు అంటారు. కిందటి సంవత్సరం ఆయనకి బాగా నెత్తి మీద జుట్టుండేదండి, ఈ రోజు కనిపించటం లేదండి అంటున్నాగా, మంచి నల్లగా నిగనిగలాడే ఒత్తైన జుట్టుతో కనిపించే వ్యక్తి మరుసటి రోజు అటువంటి జుట్టుతో కనబడకపోవచ్చు. ఎంతెందుకు ఇప్పటిదాకా పక్కనే ఉన్నాడు, ఈ క్షణమే వెళ్ళిపోయాడండి అని అంటున్నామే, ఈ విధంగా ఆ క్షణమే అదృశ్యమైపోయే లక్షణానికి మర్త్యత్వము అని పేరు. ఇవి లేని వాళ్ళు అమర్త్యులు, ఇవి ఉన్నవాళ్ళు మర్త్యులు. అనగా నరశబ్దానికి నిజమైన అర్థం ఏమిటి అంటే అనుక్షణము, శరీరము, మనస్సు, ఆయువు ఇవన్నీ మారిపోతూ ఉంటాయి గనక మారిపోయే లక్షణం ఉన్న జీవుణ్ణి నరుడు అన్నారు. ఈ నరులకి మళ్ళీ ఇలా మారే అవసరము లేని ఒక గొప్ప దివ్య జన్మ రావాలి అంటే దానికి కొంతమంది పెద్దల్ని పట్టుకోవాలి. ఆ పెద్దలని చారణులు అంటారు. చారణులు అనే పదం ఎందుకు వచ్చిందో తెలుసా? దేవతల్లో ఒక జాతి వారికి నిరంతరం ఆచరించి చూపిస్తారు గనక. ఈ లోకంలో చాలామంది చెబుతారు తప్ప ఆచరించరు. ఒక ఆయన హరికథ చెప్పేట, ఈరోజు ఏకాదశి, ఏకాదశి నాడు ఉల్లిపాయ తినద్దు అన్నాడు. ఈ హరికథ చెప్పి ఆయన భార్య పాపం ఎదురుగుండా ముందు కుర్చీలో కూర్చునుంది. ఇంటికి రాగానే ఆయనకి పెసరట్టు ఉప్మా చేసింది, అందులో పెసరు కూడా ఉల్లిపాయ వేయలేదు. ఏమే పెసరట్లో ఉల్లిపాయ లేదన్నాడు ఈయన. ఉల్లిపాయ లేకపోతే పెసరట్టు రుచిగా ఉండదని పాపం ఆయన అన్నాడు. ఆయనకి అది రుచి. అనగానే ఆవిడంది, మీతో పాటు వాళ్ళ పురాణానికి వచ్చాను కదండి, హరికథలో మీరు చెప్పనే చెప్పారు కదా ఏకాదశి నాడు ఉల్లిపాయ తింటే ప్రమాదమని, అందుకని నేను ఉల్లిపాయ వేయలేదందిట. ఓసి పిచ్చిదానా, అది వినేవాళ్ళకి ఈ వెర్రి పీనుగులు కూర్చుని వింటూ ఉంటారే వాళ్ళకి, కానీ మనకు కాదన్నట్టు పైగా. అందుకని వీళ్ళని ఏమన్నారు, అనాచారులు అన్నారు. చారణులు అంటే ముందు తాము ఆచరించి చూపిస్తారు. ధర్మరాజు గారు అందరికీ గొప్ప గురువు. ఇప్పటికి కూడా మనం ధర్మరాజు గారు చెప్పిన నీతులనే ప్రమాణంగా తీసుకుంటున్నాం. ఈ ధర్మరాజు గారికి యమధర్మరాజు గారు గురువు. అందుకని ఎప్పుడు ధర్మరాజు ఎవ్వరికీ చెప్పలేదు అన్నారు, యవ్వాని చారిత్ర మెల్ల లోకములకు వజయై వినయం బునరపు గరపు. అతడు నిత్యం ప్రవర్తించి చూపించేవాడు. ఓహో, ధర్మరాజు గారు 4 గంటలకు లేచాడు కాబట్టి మనం కూడా 4 గంటలకు లేద్దాం. ధర్మరాజు గారు మట్టితో చేసిన శివలింగాన్ని రోజు పూజించేవాడు కాబట్టి అతని ప్రజలందరూ మట్టితో చేసిన శివలింగాన్ని పూజించారు. ధర్మరాజు కాలంలో నిరంతరం ముందు విధవలకు నమస్కారం చేసేవాడు. ఓహో, దీన్ని బట్టి ముత్తైదువులకు కాకుండా ముందు విధవలకు నమస్కారం చేయాలని నేర్చుకున్నారు. ఇది నిజమైన ఆచారాలు. ఆ ఆచార వ్యవహారాలు పెద్దలని బట్టి నేర్చుకోండి అని చెప్పారు. మహాభారతంలో అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నలు అని ఒక పెద్ద ఉపాఖ్యానం ఉన్నది. అందులో ధర్మం అంటే ఏమిటి అంటే, ధర్మం అంటే ఇది అని ఎవ్వరము చెప్పలేము. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని ఉపనిషత్తులని ఆపోసిన పెట్టినా, బాగా ఆచరించి చూపించిన ఒక మహానుభావుణ్ణి ప్రమాణంగా తీసుకోవలసిందే తప్ప సంపూర్ణంగా ఇది అని నిర్వచించలేమని చెప్పాడు. అందులో యమధర్మరాజు గారికి ధర్మరాజు చెప్పిన మాట అయినా యథాశక్తిగా మనం వాటిని తెలుసుకుని కొంతవరకైనా ఆచరిస్తే ముందు దానివల్ల ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వల్ల మనస్సుకి ప్రశాంతత వస్తుంది. మనఃప్రశాంతత వల్ల ఈ శరీరం విడిచిపెట్టాక ఆనందం, బతికొండగా కూడా శాశ్వతానందం రెండూ లభిస్తాయి. అంటే ఇటు శారీరక ఆనందం, మానసిక ఆనందం, ఇహం పరం, ఈ రెండూ ఇచ్చేదానిని మాత్రమే ఆచారము అంటారు. మళ్ళీ ఆచారం అంటే మూఢత్వం కాదు. అది గతానుగతికో లోకః అని సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. గత అనుగతికః లోకః, ఒకడు ఎలా వెడితే రెండోడు అలా వెళ్ళిపోవటమే. ఎందుకు వెళ్ళాడు అని ఆలోచించడు. ఆలోచించకుండా చేస్తే అది మూఢత్వం అన్నమాట. ఆలోచించి చేస్తే అది జ్ఞానం. ఋషులు ఆలోచించి తపశ్శక్తితో ద్రష్టలై చెప్పారు మనకి. వారు ఏం చేసిన ఆలోచించారు, కళ్ళు మూసుకుని చూశారు, దానివల్ల ఫలితం అనుభవించారు, లేకపోతే ఉపయోగం లేదు అన్నారు. అందుకని అప్పటికీ ఇప్పటికీ కూడా పురాణాలు ఏం చెప్పాయి, ఆచారము అంధాచారము శాస్త్రాచారము. అంధాచారం అంటే ఏంటంటే గుడ్డివాడు ఏదో చూడకుండా వాడు కింద పడిపోతే వాడు వెంట వెళ్ళిన వాడు ఇంకోటి పడిపోయినట్టుగా దాన్ని అనుసరించటం, అది నిజమైన మూఢ విశ్వాసం. అంటే పూర్వకాలంలో గోదావరి నదీ తీరానికి స్నానానికి వెళ్ళే వాళ్ళందరూ ఒక రాగి చెంబు పట్టుకెళ్ళేవారు. చెంబు లేకుండా ఎవడు అసలు వెళ్ళకూడదు. మీకు ప్రాచీన కాలంలో చూడండి, ఎవరైనా భోజనానికి పిలిస్తే తప్పక ఒక పాత్రతో వెళ్ళాలి. వాళ్ళ మంచినీళ్ళు వాళ్లే పట్టుకెళ్ళేవారు అన్నమాట. పాత్రతో వచ్చిన వాడు సపాత్రుడు. ఎవడైనా పొరపాటున గ్లాసో చెంబో తెచ్చుకోకుండా వస్తే, ఒరే వీడు పాత్ర లేకుండా వచ్చాడరా, అందుకని వీడు అపాత్రుడు అన్నారు. అటువంటి వాడు భోజనంలో కూర్చోడానికి వరికిరాడు. ఇంత ఆపోసిన పట్టడానికి నీళ్లు ఉండవు గనక, అందుకని వీళ్ళకి మంచినీళ్ళు వాళ్ళు ఇచ్చేవారు. ఈ విధంగా పాత్ర లేకుండా వచ్చిన వాడిని అపాత్రుడు అనడంతో అప్పటి నుంచి మనం పనికి మాలిన వాడిని కూడా అపాత్రుడు అనడం మొదలు పెట్టాం. నిజానికి పాత్ర అంటే ఒక చెంబో గ్లాసో ఏదో ఒక వస్తువు, ఇది లేకుండా వెళ్ళిన వాడు మాత్రమే అపాత్రుడు. కాబట్టి స్నానానికి వెళ్ళేవాడు ఒక పాత్రతో వెళ్ళి స్నానానంతరం ఈ పాత్రతో ఇంటికి నీళ్లు తీసుకొచ్చేవారు. దారిలో ఎక్కడైనా అశుచిని ముట్టుకున్నా, అశుచిని చూసినా ఈ నీళ్ల చెంబుతో వస్తే వాడికి అది అంటదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పొరపాటున శవం వస్తోంది దారిలో, చెంబులో నీళ్లతో వెడితే ఈ శవాన్ని ఒకవేళ తాకినా వీడికి మైల అంటదు. ఎవడో పొరపాటున మార్గ మధ్యంలో చెయ్యరాని ఒక అశుచి పని చేశాడు, మలమూత్ర విసర్జన చేశాడు, దాన్ని పొరపాటున తాకాం, ఈ చేతిలో చెంబు ఉంటే అప్పుడు వీడు మళ్ళీ వెళ్ళి స్నానం చేయకర్లా, కేవలం కాళ్ళు కడుక్కుంటే చాలు. అదే చెంబు నీళ్లు లేకపోతే మళ్ళీ స్నానం చెయ్యాలి అని ఒక నియమం ఉన్నదన్నమాట. అందుకని పూర్వం గోదావరి తీరానికి, గంగానదీ తీరానికి, నర్మదానదీ తీరానికి, యమునానదీ తీరానికి, ఏదైనా ఒక నదీ తీరానికి వెళ్ళి అక్కడ సంకల్పపూర్వకంగా స్నానం చేసేటప్పుడు ఒక పాత్రతో వెళ్ళేవారు. ఒక ఆయన ఉండేవాడు, బాగా చదువుకున్న వేద పండితుడు, కాకపోతే జ్ఞాపక శక్తి తక్కువ. పుస్తకాలలో ఉన్న వాటిని జ్ఞాపకం పెట్టుకుంటాడు కానీ వస్తువుల్ని మర్చిపోయేవాడు. ఇప్పటికి కూడా నాకు అదే బలహీనత. ఎక్కడికెళ్ళి ఓ లాగో, ఓ పంచో, ఓ కండువయో మర్చిపోయి వస్తాను వాళ్ళకు జ్ఞాపక చిహ్నంగా. పాపం వాళ్ళు కూడా మళ్ళీ వచ్చే ఏడాదిదాకా గుర్తుపెట్టుకుని, గురువు గారు లాస్ట్ ఇయర్ ఇక్కడ కండువ వదిలేరండి అనేవారు. ఈలోపు దాన్ని ఇంట్లో వాళ్ళు కండువాని మండువయలు తోడడానికి వాడితే అది ఎందుకు పనికిరాదు. అదృష్టం బాగుండి యథాతథంగా ఇస్తే మళ్ళీ ఉపయోగపడుతుంది. ఎందుకో తెలియదు కానీ పౌరాణికులకి, పండితులకి, అవధానులకి పద్యాల మీద, పురాణాల మీద ఉన్న ఈ ఆసక్తి, జ్ఞాపక శక్తి లౌకిక వ్యవహారాల్లో ఉండదు. లౌకిక వ్యవహారాల్లో ఉంటే అంజనారాయణ గారిలో ఉంటాం, పురాణాల మీద ఉంటే నాలో ఉంటాం. అంచేత అందరికీ ఒకే రకమైన ధారణాశక్తి చేయకూడదు కదా భగవంతుడు. ఒక్కొక్కళ్ళు ఆర్గనైజర్లుగా ఉండాలి, ఒక్కొక్కరు పురాణం చెప్పేవాళ్ళుగా ఉండాలి. పాపం ఈయన రోజు చెంబు పట్టుకెళ్ళి స్నానం చేసి ఒడ్డు మీద పెట్టి మర్చిపోయేవాడు. మళ్ళీ ఇంటికి రాగానే వాళ్ళ ఆవిడ కొంచెం పరమపతివ్రత, ఓరి దిక్కుమాలిన వాడా అనేది. ఈ పదం నేను కావాలని వాడు వాడుతున్నాను. ఎందుకో తెలిసిన అప్పుడప్పుడు నాలాంటి పౌరాణికులకు కూడా, మూడు భాషల్లో సహస్రావధానం చేసిన వాడికి కూడా భాష నేర్పేవాళ్ళు కొందరు ఉంటారు కనుక. ఒక ఆయన నిజంగా చెబుతున్నాను, దిక్కుమాలిన అని రెండు సార్లు వాడాక మూడోసారి వచ్చి, ఏమండి గురువుగారు అస్తమారు మీరు దిక్కుమాలిన అనే పదం వాడుతున్నారండి, కొంచెం అసభ్య పదమేమో అంటున్నాడు ఆయన. అయితే పోతన గారు నన్నయ్య గారు ఇద్దరు కూడా అసభ్యులేన ఆయన అన్నాను నేను. ఎందుకని, లేరే మృక్యద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్. గజేంద్ర మోక్షంలో పద్యం ఇది, పోతన గారిది. అందులో గజేంద్రుడి గురించి రాసిన పద్యంలో పోతన గారు ఏం రాశాడు, ఏ రూపంబున దీని గెల్తు ఇట మీది వెల్పు చింతింతు ఎవ్వారింజీరుదు ఎవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింపందగు వారలవ్వరఖిల వ్యాపార పారాయణులు లేరే మృక్యద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకులు. దిక్కులేని నా మొరాలించేవాడు ఒక్కడు లేడా, అలా ఉంటే ఆ పుణ్యాత్ముడికి నమస్కరిస్తాను అన్నాడు. మాలు అంటే నశించుట, ప్రాలుమాలు అంటే న్యాయం నశించటం, పద్ధతి నశించటం, దిక్కుమాలు అంటే దిక్కు లేకుండా పోవటం అని అర్థం. అంత గ్రాంధిక భాష, వ్యాకరణ భాష. చిన్నయ్య సూరి బాల వ్యాకరణంలో చెప్పినటువంటి భాష. మీకు రహస్యం చెప్పనా, నా నోటి నుంచి నేను అమ్మవారి పాదాల సాక్షిగా చెబుతున్న మాట, ఏదైనా ఒక పదం వాడానంటే అది వ్యాకరణ విరుద్ధమైన లేక గ్రంథ విరుద్ధమైన పామర భాష ఉండదు. మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక పెద్ద అపశబ్దం అని మళ్ళీ దగ్గరికి తీసుకొస్తే ఆ శబ్దం మళ్ళీ సుశబ్దమే. ఎందుకంటే వచ్చేటప్పుడు నేను పద్మాకరుగా రాను, మా అమ్మ పాదాలు పట్టుకుని, అమ్మ ఈ పూట నువ్వేం చేస్తావో, ఈ ఉపన్యాసం చెప్పించే భారం నీది అంటాను. అప్పుడు నా మీద కర్తృత్వం లేదు, నేనెవడిని చెప్పడానికి, చెప్పించేది కదిలించేది కదిలేది సమస్తం అమ్మన్నమాట. అందువల్ల ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది కావాలని ఈ శబ్దం వాడి మీకు ఆ విషయం చెబుతున్నది. ఎందుకంటే అప్పుడప్పుడు అమాయకత్వంతో మహాత్ముల పురాణములలో మీరు ఈ శబ్దం ఏమైనా అపశబ్దం వాడారా అని అడిగితే, అడిగే ముందు బాగా ఆలోచించి అడగాలన్నమాట. అడగకపోతే తర్వాత వాడు సమాధానం చెబితే మళ్ళీ తెల్లమొహం వెయ్యకూడదు కనుక. ఇప్పుడు నేను వెళ్ళి కోడి శంకర్రావు గారికి నటన అంటే ఇదేం చెప్పనా, ఆయన తెల్లారు లేస్తే అందులో పండిపోయిన వాడు. అంటే ఎవరు ఏ వృత్తిలో పండిపోయేవారో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ విషయం చెప్పడం, తాతగారి దగ్గరికి వెళ్ళి దగ్గులు నేర్పడం, మల్కాజ్గిరి దగ్గరికి వచ్చి దోమలకి దోమలారా ఇక్కడ ఉండండి అని చెప్పడం. ఇక్కడ తెల్లారిస్తే దోమలే ఉంటాయి కనుక, ఇది దోమల కూడా అసలు కూడా ఇదే. అందువల్ల ఏ పదార్థం ఎక్కడ ఉండాలో అక్కడ అది అలా ఉంటుందన్నమాట. సరే పాప నేను చెంబు మర్చిపోయి ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఆవిడ, ఒరే నాయన ఏమిటి చెంబు మర్చిపోతున్నామని కొంచెం పతివ్రత కనుక ఆవిడ భాషలో చెప్పింది. ఇంకా రేపటి నుంచి మర్చిపోను అనేవాడు ఈయన. అదేవాడు కానీ మళ్ళీ మర్నాడు రాగి చెంబు పట్టుకెళ్ళడం, గోదావరి తీరంలో వదిలేయడం, ఇలా దాదాపు ఒక 50-60 చెంబులు పోగొట్టాక, ఇక రేపటి నుంచి నీకు చెంబు ఇవ్వను పో అంది ఆవిడ. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఈసారి ఒట్టేసి చెబుతాను, ఏమైనా చెంబు పట్టుకొస్తాను, నన్ను నమ్ము, ఈరోజు కూడా తేకపోతే ఇక రేపటి నుంచి చెంబు ఇవ్వద్దు అన్నాడు ఆయన. సరే ఇక ఆఖరిసారి నమ్మే ఆవిడ మరో పెద్ద రాగి చెంబు, వాళ్ళ తాతగారి కాలం నాటి చెంబు, జాగ్రత్తగా తోమి మరీ ఇచ్చింది. ఇప్పుడు ఈయన చెంబు పుచ్చుకొని గోదావరికి స్నానానికి వచ్చి, ఈ పూట ఈ చెంబు మర్చిపోయానంటే ఇహ ఆవిడ నా నెత్తి పగలగొడుతుంది రా బాబు, ఏదో రకంగా ఈ చెంబు మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి పట్టుకెళ్ళాలి, ఎలా పట్టుకెళ్ళాలి, ఎప్పుడు మర్చిపోతున్నానని మంచి ఒక ఆలోచన చేశాడు. బుర్రెక్కు కదా ఆయనకి, పండితుడు కదా. గోదావరి నదీ తీరంలో అంత ఇసుక, ఆ ఇసుకలో ఈ చెంబును పెట్టి పైన ఒక శివలింగం తయారు చేశాడు. ఆ శివలింగానికి వేళ్లతో చక్కగా విభూతిలాగా దిద్దాడు. ఈ శివలింగం చూడగానే పైకి రేవులోంచి బయటికి రాగానే లింగం కనబడుతుంది, లింగం కింద నా చెంబు ఉంటుంది, ఇక మర్చిపోను అనుకున్నాడు. సరిగ్గా స్నానం చేసే మెట్లు రేవుకి ఎదురుగుండా పెట్టుకున్నాడు పైగా పెద్ద శివలింగం అన్నమాట గుర్తు కోసం. గ్యారంటీగా స్నానం చేసాక బయటకు వస్తాను, రాగానే లింగం కనబడుతుంది, అప్పుడు ఆ లింగం కిందనే చెంబు పట్టుకుపోదాం, మర్చిపోకుండా మావిడి చేత చివాట్లు తినకుండా పెసరట్లు తిందాం అనుకున్నాడు పాప ఆయన. సరే శుభ్రంగా నీళ్ళల్లో దిగాడు, స్నానం చేశాడు, విభూతి పెట్టుకున్నాడు, సంధ్యావందనం పూర్తి చేశాడు, ఓ ఏకధాటిగా వేదపారాయణ చేసుకుని 2-3 గంటల అయ్యాక పైకొచ్చాడు. చూస్తే ఈయన శివలింగం ఎక్కడుందో తెలియదా, లక్ష శివలింగాలు అక్కడ తయారయ్యాయి. ఎందువల్ల తెలుసా, ఈయన చెంబు అక్కడ పెట్టి పైన శివలింగం చేశాడు. ఆయన అడుగును చెంబు పెట్టాడని ఎవరికి తెలియదు. ఈయన మహాపండితుడు, పౌరాణికుడు, తరచుగా శంకరబాగులో ఉపన్యాసం చెబుతాడు. అందువల్ల ఈయనంతటి వాడు నీళ్లలో దిగే ముందు ఇసుకతో శివలింగం చేశాడంటే, గోదావరిలో ఈ రోజు స్నానం చేసే వాళ్ళందరూ ఒక్కొక్క లింగం చేయాలనుకుని వీడిని చూసి ఒకడు, వాడిని చూసి ఇంకోడు, అందరూ శివలింగాలు చేశారు అక్కడ. ఇప్పుడు పైకి వచ్చి చూస్తే అన్ని శివలింగాలే. ఇందులో ఏ శివలింగం కింద ఈయన చెంబు ఉందో ఈయనకి తెలియదు. దాంతో ఏం చేశాట, కనిపించిన శివలింగానల్లా పడగొట్టడం మొదలెట్టాడు. అయ్యో నా చెంబు, చెంబులో అంబు అనుకుంటూ ఈ లింగాలు పడగొడుతుంటే అక్కడ ఈయన పండితుడని తెలియని ఒకడొచ్చాడు, ఓ పామరుడు. పండితుల్లో వేలెట్టి వాళ్ళలో లోపాలు వెతికివాడు ఒకడు. ఎరా బుద్ధిమాలిన వాడా, తెలివి తక్కువవాడా, చెంబులు కోసం వెతుకుతూ ఈ లింగాలు పడగొడతావా అని లాగి రెండిచ్చేట ఆయన పాపం. అనవసరంగా గోదావరి తీరంలో ఏకాదశి నాడు అద్భుతంగా సైకత లింగాలు ఏర్పాటు చేస్తే ఆ సైకత లింగాలు పడగొడుతున్నాడు వీడు తన్నండి అన్నట్టు పైగా. దాంతో పాపం ఆ పూట కూడా ఏ లింగం కింద ఏ చెంబు ఉందో తెలియక పైగా ఆ లింగాలు పడగొడుతూ ఉంటే పక్క వాళ్ళు తన్నుతూ ఉంటే తట్టుకోలేక ఇంటికి పోయాడు. మళ్ళీ మొదలు. అప్పుడు రాశారు శ్లోకం అన్నమాట, గతానుగతికో లోక. ఈ శ్లోకం అక్కడిది, ఉపనిషత్ కథ ఇది. అజ్ఞానముతో వాడేదో చెంబు కోసం శివలింగం చేశాడనే ఊహ లేక వాడు లింగం పెట్టాడు గనక మనం లింగం పెట్టాలనుకోవడమే, అది మూఢత్వం. కానీ నిజంగా శాస్త్ర ప్రకారం పెడితే అది జ్ఞానం. అందుకని ఆచారము అంటే జ్ఞానముతో కూడినది, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనమనుద్దిశ్యనమందోపి ప్రవర్తతే. ఏదో ఒక ప్రయోజనము లేకుండా మూర్ఖుడు కూడా ఏ పని చెయ్యడు. అటువంటిది జ్ఞానం ఎలా చేస్తాడు? అందుకని వేదవ్యాస మహర్షి, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇటువంటి మహర్షులు నిరంతరం తపస్సు చేసి సమాధి నిష్ఠలోకి వెళ్ళి భగవత్ సాక్షాత్కారం పొంది తద్వారా మానవులు ఇలా నడుచుకుంటే వాళ్ళకి శ్రేయస్సు ఉంటుంది అని ఒక గ్రంథాలు రాశారు. వాటిని స్మృతులని, సంహితలని పిలుస్తాం. యముడు, పరాశరుడు, యాజ్ఞవల్క్యుడు, మనువు వీళ్ళు రాసినవి స్మృతులు. పరాశరాదులు కొందరు రాసినవి సంహితలు, సుఖ సంహిత, సౌనిక సంహిత, పరాశర సంహిత. వీటిల్లో మానవుడు పుట్టినప్పటి నుండి చచ్చిపోయేదాకా ఏమి చెయ్యాలో చెప్పారు. వాటికి ఆచారము అంటే నిత్యము నడుచుకోవలసిన విధి. చారము అంటే నడుచుట, ఆచారము నడుచుకోవలసిన విధి. ఎందుకంటే ఏం లేదు దాని అర్థం, ఆచారం అంటే రోజు ఇలా నడుచుకోను ఆయన. అందులో మొట్టమొదటిది ఏమిటంటే రాత్రి సాధ్యమైనంత వరకు పెందరాళ్ళే నిద్రపోవాలి. రెండవ జాము దాటకుండా నిద్రపో అంటే ఇవాల్టి కాలమానం ప్రకారం 9:45 నిద్రపోవలను. ఇది మొదటి ఆచారం. ఆచారాల్లో మొట్టమొదటిది నిద్రతో మొదలుపెట్టాడు. ముందు నిద్ర వస్తే తర్వాత మెలకు వస్తుంది కనుక. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం, ఏమండి ఇది కలియుగం, మాలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పేరుకు సాఫ్ట్వేర్ కానిది హార్డ్వేరు, అర్ధరాత్రి 1 గంట దాకా 2 గంటల దాకా ఉద్యోగం చేస్తున్నావు కదా అని. అందుకే చెప్పాడు అక్కడ ఏమని, రాత్రిపూట గస్తీ తిరిగే ఆరకులకు నిరంతర రాత్ర శయన విహీన సేవకావళికి. రాత్రిపూట ప్రజలను రక్షించడానికి గస్తీ తిరిగేటటువంటి వాళ్ళని అంటే నైట్ డ్యూటీ చేసే కానిస్టేబుల్స్ అనమాట, వాళ్ళని అచ్చతనుగులు, ఆరోకులు అంటారు. మారణ మార్కండేయ పురాణంలో చెప్పాడు ఈ పద్యాన్ని. రాత్రిపూట అంతా ప్రజల్ని రక్షించాలి కదా, అటువంటి వాడు 9:45 ఎలా నిద్రపోతాడు? వాడు నిద్రపోతే ప్రజలు శాశ్వతంగా నిద్రపోతారు. కాబట్టి అటువంటి వారికి ఈ ఆచారము నుండి మినహాయింపిచ్చాం, వారికి ఇది వర్తించదు. సేవకా వృత్తిలో ఉన్నవాళ్ళు, ఎవరో ఒక వ్యక్తి దగ్గర డబ్బు కోసం పనిచేస్తూ ఆ డబ్బుతో తాను, తన కుటుంబము, తక్కిన వాళ్ళు ఉద్ధరింపబడాలంటే అటువంటి వారికి కూడా రాత్రిపూట 9:45 నిద్రపోవలసిన అవసరం లేదు. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం లాంటి వాళ్ళు, ఏవో మొత్తం మీద రాత్రిపూట ఉద్యోగం చేసి బ్రతకవలసిన వారెవ్వరికీ ఈ సూత్రము వర్తించదు. నటులకు పూర్వ నాటకాలు రాత్రి ఏ పదింటికో మొదలెడితే తెల్లవారు ఆరింటి దాకా ఏకధాటిగా వెళ్ళేవి. చెల్లియో చెల్లయ్యకో అని పద్యం ఎత్తుకుంటే తెల్లవారిపోయేది కదా మరి. అందుకని ఏనాడండి వేదవ్యాసులు వారు చెప్పారు, నటులకు ఈ సూత్రం వర్తించదు, ఎందుకంటే వాళ్ళు లోకాలని బ్రహ్మానంద భరితుల్ని చేస్తున్నారు గనక వారు కూడా తెల్లవారులో నిద్ర లేకుండా ఉన్నా వారికి ఈ దోషము వర్తించదు. మృత్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్, రోగం పొందినవాడు కూడా ఈ సూత్రమును పాటించవలసిన అవసరం లేదు. తక్కిన వారం అందరము కూడా అనవసరంగా ఎందుకు రాత్రి పదింటి దాకా పనికిమాలిన సీరియల్స్ చూడడం, ఆ చూసేవేవో శుభ్రంగా 9:45 కాపేయండి, మళ్ళీ తెల్లవారు చూడండి. లేదా ఇప్పుడు అనేక రకాలైన యంత్రాలు వచ్చాయి గనక వాటితో శుభ్రంగా వాటిని సేవ్ చేసుకుని ఆ మర్నాడు సేవ్ చేసుకుంటూ చూడొచ్చు, నష్టమేం లేదు. కాబట్టి శాస్త్ర ప్రకారం హాయిగా గాఢంగా నిద్రపో. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం అంటే ఎంత, అప్పుడు మాత్రం లేవవలసింది. అరుణోదయ వేళాయాం స్నాత్వా నూతన భాండకై అని చెప్పాడు. అరుణోదయ వేళకల్లా స్నానం పూర్తి చేసి జపంలోకి వెళ్ళాలి. సూర్యభగవానుడి రథసారథి పేరు అరుణుడు. ముందు అతడు కనపడతాడు, అవే మనకి సూర్యబింబంలో ఎర్రని కిరణాలు. ఆ వెనక వచ్చేవాడు సూర్యభగవానుడు. కాబట్టి అరుణుణ్ణి ముందు చూసే సమయానికి నీకు స్నానం పూర్తయి తీరాలి. అనగా 3:20 నుండి 5:20 మధ్యలో బ్రాహ్మీ ముహూర్తమని యాజ్ఞవల్క్యుడు నిర్ణయించాడు. ఇవాల్టి కాలమానం ప్రకారంగా తెల్లవారుజామున 3:20 to 5:20 ఆ మధ్య కల్లా స్నానం పూర్తవ్వాలి. 10 స్నానం చేయకుండా అనేక కార్యక్రమాలలో వ్యగ్రతతో ఉన్నామని మనం తప్పించుకుంటే అది దోషమే అవుతుంది, దానివల్ల అనారోగ్యం కూడా వస్తుంది. మీరు ఒకసారి చూడండి, 10 స్నానం చేయకుండా ఈ చెమటతోటి కుళ్ళుతోటి దుర్వాసనతోటి తిరుగుతూ ఉంటే మీకు తెలియకుండానే శరీరములో అనారోగ్యాన్ని కలిగించే క్రిములు వస్తాయి. ఆ క్రిములు ఇటు ఇహాన్ని పరాన్ని రెండింటినీ దూరం చేస్తాయి. ముందు ఇహం దూరం చేస్తాయి. ఎక్కువసేపు ముఖం కడుక్కోపోతే దంతాలు పాడైపోతున్నాయా లేదా? ఇంత విషయం చెప్పాడు మహానుభావుడు చరకుడు, చరక సంహితలో చెప్పాడు. తెల్లవారుజామున లేచి దంతధావనం చేసి పవిత్ర స్నానం చెయ్యకపోతే ముందు నీకు దంతక్షయం అవుతుంది. అందుకని వేప పుల్ల లాంటి వాటిని బాగా నమిలి దానితో పళ్ళు తోముకో. చూడు నీ పళ్ళు ఎంత మెరుస్తాయో, మళ్ళీ నీ పళ్ళల్లో ఏ విధమైన సూక్ష్మక్రిములు రావని చెప్పేశాడు ఆయన. ఇప్పటికి కూడా మళ్ళీ ఏమంటోంది సైన్సు, తెల్లవారుజామున లేనాయనా వేప పుల్ల చాలా మంచిది నాయనా అని చెబుతోంది. ఆ రోజుల్లో మహాత్ముడు చరకుడు చెప్పినది 4:82 చెప్పాడు. బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం వల్ల వచ్చే లాభం, ఈ శరీరంలో చెమటలో అతి భయంకరమైన కొన్ని క్రిములు ఉన్నాయి, అవి శరీరాన్ని కురుపులు దురద మొదలైనటువంటి వాటి రూపంలో పీడిస్తాయి. ఇవి రాకుండా ఉండడానికి లేచిన తర్వాత ఎక్కువ ఆలస్యం లేకుండా స్నానం చెయ్యి. శతం విహాయ భోక్తవ్యం, ఈ శ్లోకం కొంచెం జాగ్రత్తగా వినండి. 100 సరే విడిచిపెట్టి సమయమునకు భోజనము చేయము, అంటే వేళకి భోజనం చేయి. ఇది మాత్రం అందరూ వింటారు. 100 మానేసి గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉండడం కోసం వేళకి భోజనం చేస్తాం గురువుగారు చెప్పారు, ఇంకేముంది 6 ఇడ్లీ తినేద్దాం అనుకుంటాం కదా మనం. శతం విహాయ భోక్తవ్యం అని ముందు చెప్పాడు, తర్వాత చెప్పింది వినాలి. సహస్రం స్నానమాచరేత్, 1,000 విడిచిపెట్టి స్నానము చెయ్యి అన్నాడు ఆయన. అంటే ముందు 100 విడిచిపెట్టి భోజనం చెయ్యని చెప్పి దాని తర్వాత ఉత్తరోత్తరం బలీయ, ముందు దానికంటే వెనకాతలది బలమైనది. అందుకని ఏం చెప్పాడు, 1,000 మాని స్నానము చెయ్యి. స్నానమునకు 36 నుండి 42 కేటాయించాలట. ఇప్పుడు కూడా మీరు ఒక్కసారి నేను చెబుతున్న జాగ్రత్తగా విని, ఒళ్ళంతా బాగా నువ్వులు నూనె పూసుకోండి ఈ చలికాలంలో. ఇది పరాశరులు వారు చెప్పారు. నువ్వులు నూనె బాగా మర్దనా చేసుకుని 2 బాగా శరీరానికి ఒత్తిడి కలిగించి ఆ తర్వాత హాయిగా మంగళ స్నానం నీళ్లతో నాని 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 చేస్తే అప్పుడు శరీరం ఎంత కోమలంగా ఎంత మృదువుగా ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? ఏ నూనె మీకు మరొక ఇంత అద్భుతమైనటువంటి శక్తినివ్వదు. నిజం చెప్పాలంటే మన ఆచారములు మన శరీరానికి సౌకుమార్యాన్ని ఆరోగ్యాన్ని మృదుత్వాన్ని అందాన్ని ఆనందాన్ని ఇవ్వడానికి పెట్టారు. ఈ లోషన్స్ రాసుకుంటే పొక్కులు వచ్చి పాడైపోతాయి. అదే నువ్వుల నూనె రాసుకుని ఒక్క 10 రోజులు స్నానం చేయండి, ఈ రోజు నుంచి నన్ను నమ్మి 11వ రోజున గురువు గారు ఇక మేము బ్యూటీ పార్లర్కి వెళ్ళడం అంటారు. అంటే మీరు ఇంక వెళతారని నమ్మకం లేదు, కానీ ఏమో చెప్పలేదు, ఏ వయసులో వాడైనా వెళ్ళవచ్చు కాక. కాబట్టి మొత్తం మీద శరీరానికి అంత ఆరోగ్యము ఈ నూనె ఇస్తుంది కనుక స్నానమునకు 36 నిమిషాల నుండి 42 నిమిషములు కేటాయించండి అన్నాడు. స్నానం చేశాక విభూతి తప్పక ఉండాలి. ఇప్పుడున్న వాళ్ళలో అందరిలో ఎక్కువ మందికి విభూతి కనబడుతుంది, కొంతమంది కనబట్టలేదు, చెత్తారం రావటం వల్ల ఏమో నాకు బహుశా. కానీ విభూతి ఆడైనా మగైనా ధరించవలసింది. శివపురాణంలో విద్యేశ్వర సంహితలో దిగ్భస్మరహితం ఫాలం దిగ్రామమ శివాలయం దిగనీశార్చనం జన్మ దిగ్విద్యాం అశివాశ్రయాం. నుదురు లేని ఈ విభూతి లేని నుదురు చూడద్దు అన్నాడు. దిక్ అంటే తిరస్కరించండి, అనగా విభూతి ధరించని నుదుటిని చూడకూడదు, మహాపాపం అదనవాడు. దిక్ భస్మరహితం ఫాలం, భస్మము లేని ఫాలము చూడరాదు. భస్మమునకు ఐశ్వర్యము అని పేరు, విభూతిర్భూతిరైశ్వర్యం అని. విభూతి అన్న భూతి అన్న ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే డబ్బుని కాచుమా, ఈశ్వరస్య భావ ఐశ్వర్యం, ఈశ్వరుడి లక్షణం ఐశ్వర్యం. ఈశ్వరుడి లక్షణం అంటే ఈశ్వర శబ్దానికి అర్థం అధిపతి. అధిపతి ఏం చేస్తాడు, ఆధిపత్యం చలాయిస్తాడు. ఒక అధికారి అధికారాన్ని చలాయిస్తాడు, ఆ అధికారాన్ని సంస్కృతంలో ఐశ్వర్యం అంటారు. తన మీద, తన భార్య మీద, తన కుటుంబం మీద, చుట్టుపక్కల వాళ్ళ మీద, మనస్సు మీద, అన్నిటి మీద ఆధిపత్యం చలాయించే శక్తిని ఐశ్వర్యము అంటారన్నమాట. ఈశ్వరుడి అనుగ్రహం ఉంటే ఈ ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం వస్తే డబ్బు కావలసినప్పుడు సంపాదిస్తాడు, వద్దంటే విడిచిపెడతాడు, ఖర్చు పెట్టగలడు, లోభత్వం విడిచిపెడతాడు, అనవసర వ్యయం చెయ్యడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని విషయాలను తన గుప్పిట్లో పెట్టుకోగలుగుతాడు. ఇవాళ మన అలా గుప్పిట్లో పెట్టుకోగలుగుతున్నావా? అందువల్లే ఐశ్వర్యం అంటే ఎంతసేపు సంపద అనుకుంటున్నాడు, డబ్బు వెంటబడుతున్నాడు, జబ్బు తెచ్చుకుంటున్నాడు. నిజానికి డబ్బు మీద నియంతృత్వం వీడికి ఉండాలి. డబ్బు మనల్ని నియంత్రించకూడదు, డబ్బుని మనం నియంత్రించాలి. అంత దివ్య స్థితి, సమస్త వస్తువులను చూసినా సరే నిగ్రహించుకోగలిగే శక్తిని ఐశ్వర్యం అంటారు. ఆ ఐశ్వర్యం విభూతి ధారణ వల్ల వస్తుంది, అందుకని ఐశ్వర్యం అన్నారు. దానికి భస్మం లేకపోతే అందుకని నుదురు చూడొద్దన్నారు. బలాత్కారంగా అయినా సరే నుదుట విభూతి పెట్టు, అవసరమైతే కొరడా దెబ్బలతో కొట్టైనా సరే విభూతి పెట్టించు మహారాజా అని మనకి కాశీఖండంలో స్కాంద పురాణంలో దముడు అనే ఒక రాజుగారికి యముడు చెబుతాడు. ఎందుకని? ఇక్కడ ఒక గొప్ప రహస్యం చెప్పాలి. ఎందుకు ఆచారాలలో విభూతిని పెట్టారు? ఒకప్పుడు దుర్వాస మహర్షి ఇంద్రుణ్ణి చూడడానికి బయలుదేరాడు. భూలోకంలో దుర్వాస మహర్షి 1000 ఏళ్ళు యజ్ఞం చేశాడు, చాలా గొప్ప యజ్ఞం చేశాడు. ఇలాగే పక్కన వేదపారాయణం జరుగుతూ ఉండేది ఆ రోజుల్లో. ఓ పక్కన ఉపన్యాసం చెప్పేవాడు, వేదం చదివేవాడు, బయట ఫోన్ మాట్లాడేవాడు, ఎవరి దాని వాడు చేసేసేవారు అన్నమాట ఆ రోజుల్లో కూడా కొంతమంది. అలాగే ఓ చోట మహానుభావుడు దుర్వాసుడు అఖండ వైభవంగా 1000 ఏళ్ళు యజ్ఞం చేశాడు. యజ్ఞానికి అధిష్టాన దేవత విష్ణువు. విష్ణు ప్రసాదాన్ని ముందుగా ఇంద్రుడికి ఇవ్వాలి, ఎందుకంటే యజ్ఞానికి ప్రథమ ఆహూతుడు ఇంద్రుడు కనుక, తూర్పు దిక్కు అధిపతి. వాస్తుపురుషుడు అంటే ఇంద్రుడే. రోజు వాస్తుపురుషుడు అని మీరు అంటున్నారే, ఆ వాస్తుపురుషుడు అంటే ఎవరు? ఇంద్రుడు. వాస్తోష్పతి అని అమరకోశంలో ఆయనకి పేరు. ఎంత బాగా రాస్తాడండి నైషధం అనే కావ్యంలో శ్రీహర్షుడు. అందులో వాస్తోష్పతి అనే పేరు ఇంద్రుడికి ఎంత ముద్దుగా ఉందో చెప్పాడు ఆయన. వాస్తుపురుషుడు, వాస్తుపతి, ఇంద్రుడు. అందుకే యజ్ఞము చేసినప్పుడు మొదటి ప్రసాదం ఆయనకే ఇవ్వాలి. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ. దీపారాధన చేసినప్పుడు దీపారాధన దగ్గర 3 పువ్వులు పెట్టాలి. ఆ 3 పువ్వుల్లో ఒకటి మొదటిది ఇంద్రుడికి, 2వది అగ్నికి, 3వది వరుణదేవుడికి. ఈ 3 పువ్వులు దీపం వెలిగించాక అక్కడ పెడితే మీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా వేళకి భోజనం వచ్చి తీరుతుందని చెప్పారు. దీపారాధన సరదా కోసం అనుకుంటున్నారా? రోజు ఏదో ఒక వంకతో దీపారాధన చేస్తే దానివల్ల వచ్చే మహిమలన్నీ మనం వరుసగా ఈ పూజ ఆచార విధానాల్లో చెప్పుకుంటూనే ఉంటాం. అద్భుతమైన పురాణ గాథలు ఉన్నాయి. నేను అనుభవించిన నా మహిమలు చెబుతాను నేను. ఈ లోకంలో ఆచారములు సక్రమంగా పాటిస్తే వేళకి ఎక్కడున్నా దొరుకుతుంది ఆహారం, వేళకి ఎక్కడున్నా సుఖంగా నిద్రపోగలుగుతాడు, ఎక్కడికి వెళ్ళినా వాహన సౌఖ్యం వస్తుంది. ఆ రావడానికి ఈ దీపారాధన ఒక మార్గం. కాబట్టి మూడు పువ్వులు అక్కడ పెట్టండి. పుష్పాక్షతాన్ దీపమూలే నిక్షిప్య అని మంత్రం ఉంది వామకేశ్వర తంత్రంలో. అనగా దీపారాధన వెలిగించాక ఒక పువ్వు ఒక అక్షత అక్కడ పెట్టు. అదే మూడు పెట్టేవనుకో, ఒకటి ఇంద్రుడికి, ఒకటి అగ్నికి, ఒకటి వరుణుడికి పెడుతుంది. ఇంద్రుడికి పెడితే నీకు మంచి సుఖం ఇస్తాడు, నిద్రిస్తాడు. ఇంద్రుడు వాస్తుపతి కదా, అంచేత వాస్తోష్పతి కనుక ఏ ఊరు వెళ్ళినా మంచి రూము దొరికేలా చూస్తాడనమాట. ఇప్పుడు హాయిగా విమానం ఎక్కి అమెరికా వెళ్ళాం, తీరా వాడు ఎవడో రిసీవ్ చేసుకోడు, వెళ్ళాక మంచి రూమ్ ఇవ్వలేదు, అప్పుడు ఎలా పడుకుంటాం? సుఖంగా పడుకోలేంగా. అదే ఈ పువ్వు పెట్టి నువ్వు పూజించి వెళ్ళు, తప్పక సమయానికి ఎవడో వచ్చి నిన్ను స్వీకరించి మంచి గదిస్తాడు, అప్పుడు హాయిగా సుఖనిద్ర వస్తుందనమాట. అందుకని మొదటి పువ్వు. ఇక రెండవది అగ్నిప్రీతి కోసం రెండవ పుష్పం. అగ్నిప్రీతి వల్ల పక్వమైన భోజనం వస్తుంది. అనగా మంచి వండిన అన్నమో, పులిహారో, దలిహారో, కట్టి పొంగలో, ఇంకోటో ఇంకోటో వస్తాయి. ఈ పుష్పం పెట్టకుండా పెడితే అగ్నిహోత్రుడికి రెండో పువ్వు తనికి మళ్ళీ బ్రెడ్డు పిజ్జా అవి తిని లజ్జ లేకుండా బొజ్జలు పెంచుకుపోతాం. చివరికి హాయైన భోజనం కావాలంటే ఇదిగో రెండవ పుష్పాన్ని అగ్నిహోత్రుడికి సమర్పించాలి. ఇక మూడవది వరుణుడికి మూడవ పుష్పం. దీనివల్ల పిపాస దూరమవుతుంది. క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వాన్నిర్నుదమే గృహాత్ అని అగ్నిని మనం ప్రార్థిస్తున్నాం. ఓ అగ్నిహోత్రుడా, మా శరీరములో రెండు దరిద్రాలు ఉన్నాయి. అవి ఏమిటంటే ఒకటి క్షుత్తు ఆకలి, రెండవది పిపాస దాహము. ఈ రెండు కూడా మలము దోషము. ఎందుకు మలమన్నామంటే ఇది వేళకి తీర్చుకోకపోతే ప్రమాదం, ఎక్కువైతే ప్రమాదం. తిండి ఎక్కువైనా ప్రమాదమే, అసలు లేకపోయినా ప్రమాదమే, మంచినీళ్లు తాగకపోయినా ప్రమాదమే, ఎక్కువ తాగినా ప్రమాదమే. కాబట్టి ఈ అతి లేకుండా, అనావృష్టి లేకుండా మాకు ఈ దోషములు శరీరానికి మనస్సుకి అంటకుండా అగ్నిహోత్రుడా రక్షించు అని ఈ శ్రీ సూక్తానికి అర్థం. కాబట్టి మూడవ పుష్పాన్ని అక్కడ పెడితే వేళకి మనం జల సౌఖ్యం పొందుతాం. అందుకని ఎప్పుడైనా దీపారాధన చేశాక ఈ మూడు పువ్వులు పెట్టి అక్షతలు అక్కడ పెట్టాలి. ఇది శాస్త్ర నియమం. అందుకని దుర్వాస మహర్షి యజ్ఞం చేసి ఇంద్రుణ్ణి అర్చించి యజ్ఞప్రసాదం పుచ్చుకొని స్వర్గానికి బయలుదేరాడు. ఈ దుర్వాసుడు ఎక్కడికి వెళ్ళినా పొద్దుటే స్నానం చేసి మంచి విభూతి పూసుకుంటాడు. ఉదయం పూటేమో సజల విభూతి, సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక ఆర్ద్రము ఎప్పుడూ పనికిరాదు గనక శుష్క విభూతి పూసుకోవాలి. అనగా ఉదయం సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించేదాకా విభూతిని ఎడమ చేతిలో వేసుకుని లేదా ఒక పళ్ళెంలో వేసుకుని అందులో కొంచెం నీళ్లు పోసి ముద్ద చేసి ఈ తడిసిన విభూతిని పెట్టుకోవాలి. దీనికి ఏమని పేరు? సజల విభూతి లేదా ఆర్ద్ర విభూతి. ద్రవము అయినది ఆర్ద్రము అన్నమాట, నీటితో కూడినది అని అర్థం ఆర్ద్రం అంటే. అందుకని ఆర్ద్ర విభూతిని పగలు ధరించాలి. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ అని భస్మానికి ఒక మంత్రం ఉంది. అది కానీ లేదా ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్ ఈ మంత్రంతో కానీ ఈ తడిసిన విభూతిని మూడు వేళ్ళు పెట్టి, అది కూడా చిటికిన వేలు పొట్టిన వేలు ఉపయోగించకూడదు, వికలాంగులకి మళ్ళీ మినహాయింపు. తక్కిన వాళ్ళు ఈ మూడు వేళ్లతో ఆ విభూతిని బాగా పామి అప్పుడు నుదుట పులుముకోవాలి. ఇది భస్మము ధరించే విధానం. ముందు నుదుట, ఆ తర్వాత భుజస్కంధాలు, ఆ తర్వాత ఈ మణికట్టులు, తర్వాత ఈ కీళ్ల దగ్గర, పొట్ట దగ్గర, ఊరువుల వరకు ధరించమన్నాడు. అంటే తొడల వరకు ధరించవచ్చు. అథ నీచం నకర్తవ్యం అంటే కింద భాగంలో, తొడల కింద భాగంలో ఎప్పుడూ విభూతిని ధరించరాదు. ఈ మాట ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నానంటే, విభూతి పూసుకున్నాక చేతికి మిగిలితే కాళ్ళకు కూడా పూసుకునేవాళ్ళు ఉన్నారు కొందరు. అమాయకత్వమో లేక భక్తి ఎక్కువయ్యో శాస్త్రానికి వ్యతిరేకమైన ఇలాంటి పనులు చేస్తే కింద భాగం నకర్తవ్యం అని ఏనాడో నందీశ్వరుడు చెప్పాడు, శిలాదపుత్రుడు. ఇవన్నీ నంది చెప్పిన ధర్మాలు. కాబట్టి ప్రతి వ్యక్తి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ముందు తడిపిన విభూతి ధరించాలి. మళ్ళీ ఇంకో అనుమానం రాకూడదుగా, ఆడవాళ్ళు కూడానానని. స్త్రీణామపి తథాన్యత అని విజ్ఞేశ్వర సంహితలో శివపురాణంలో ఆడువారు కూడా ధరించవలసిందే, కాకపోతే మగవాళ్ళగా ఇంత పులుముకోకుండా కొంచెం అందంగా తీర్చిదిద్దండి అన్నాడు. మగవాడికి తీర్చిదిద్దుకోవలసిన అవసరం లేదట, కానీ స్త్రీలకి చిన్ని చిన్ని రేఖలు అందంగా ఉండేలాగా దిద్దుకోవాలి. అందుకే నామమును తీర్చిదిద్దుట అన్నారు దానికి. దానివల్ల స్త్రీలకి సౌభాగ్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికి కూడా అందుకే తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, మలయాళంలో కాలడీ వంటి ప్రాంతాలలో కానీ ఆడవాళ్ళు కూడా విభూతి పెట్టుకుంటారు. మన దగ్గరకు వచ్చేసరికి ఏమిటో, అందరికీ ఫ్యాషన్లు ఎక్కువైపోయి పాపం విభూతి పెట్టుకోవడానికి సిగ్గు. విభూతి పెట్టు, నేను ఎంత గొప్ప అయినా పర్వాలి, మా మనవాడు స్కూల్కి వెడుతున్నాడండి, వాడు మాత్రం విభూతి పెట్టుకోకూడదండి అంటాడు ఈ తాతయ్యే. ఇంకేం చేస్తాం మనం? చేజేతులారా, తాత శివత్రాత నుండి వాడికి విముక్తి కలిగిస్తున్నాడు అనమాట, రక్షించే శివుడికి దూరం చేస్తున్నాడు. ఎందుకు సిగ్గుపడాలి అసలు మనం? రోడ్డు మీద ఉన్నా సరే తలకాయ అక్కడ పెట్టి వాళ్ళ ప్రార్థనలు వాడు చేసుకుంటున్నారు, ప్లాట్ఫారం మీద చేస్తున్నారు అన్యమతస్తులు. ఇల్లా ఇల్లా అంటాడు వాడు ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా. ఏం మనం ఎందుకు అనకూడదు? మనకి ఈ సిగ్గు అనేటటువంటి ఒక దుర్లక్షణం పోవాలి. మన ధర్మం ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా చెయ్యాలి. ఎవడేం చేస్తాడు మనల్ని? ఏమీ చేయడు కనుక. నేను ఇలాగే అవసరమైతే పంచి కట్టుకుని పిచ్చాళ్ళ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి పురాణాలకి. ఏమీ మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. హాయిగా విభూతి పెట్టుకోండి. రోజు విభూతి పెట్టుకుంటే దానివల్ల వచ్చే లాభాన్ని తెలియచేసే అపూర్వమైన కథ అన్నమాట. ఇప్పుడు ఈ విభూతి పుణ్యస్త్రీలు అపుణ్య స్త్రీలు కూడా సేకరించవచ్చు. ఇంకో రహస్యం చెప్పనా? లేవగానే విధవకి నమస్కారం చేస్తే దోషమని ఏ దౌర్భాగ్యుడు అన్నాడో కానీ వాడు పరమ పాపాత్ముడు అన్నమాట. కాశీఖండంలో స్కాంద పురాణంలో స్వయంగా బ్రహ్మదేవుడు లోపాముద్రతో కూడిన అగస్త్యుడితో ఏమన్నాడో తెలుసా? నగంగయ్య తయా భేదః యా నారీ గత భర్తృక ఉమా శివసమా సాక్షాత్ తస్మాత్ తాం పూజయేత్ బుధైః. గత భర్తృక, భర్త పోయిన ఆవిడ. యా నారీ గత భర్తృక, భర్త పోయిన ఏ స్త్రీ ఉందో ఆమె. నా గంగయాతయా భేదః, ఆమెకి గంగకి తేడా లేదు. అందుకే పూర్వ ఉత్తరం రాసేటప్పుడు గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారికి అని రాసేవారు. అంటే అత్తగారికి రాస్తాను, ఎవరికి రాస్తే వాళ్ళకి. గంగకి ఆవిడికి తేడాల, అంత పవిత్రురాలు. ఉమా ఆవిడయే పార్వతీదేవి, శివసమా సాక్షాత్తు మంగళస్వరూపిణి. తస్మాత్ కాబట్టి తాం ఆమెను బుధైహి బుధుల చేత పూజ ఎత్తని చెప్పండి అన్నాడు. పండితులు ఇద్దరు, పుణ్యస్త్రీ ఒక విధవ పక్క పక్కన కూర్చున్నారు, ఇద్దరున్నారు ఎదురుగుండా. ఒక ఆవిడికి భర్త లేరు, ఒక ఆవిడికి భర్త ఉన్నారు. వాళ్ళిద్దరూ కనబడితే నాబోటి పండితుడు ముందుగా ఎవరికి నమస్కారం చేయాలంటే, ముందు భర్తలు లేని ఆవిడికి దండం పెట్టి ఆ తర్వాత భర్త ఉన్న ఆవిడికి దండం పెట్టాలి, ఈవిడికి ప్రాధాన్యం ఇవ్వండి అన్నాడు. కన్న తల్లి అయితే, అత్తగారైతే అసలు ముందు వాళ్ళు ఎదురుస్తే మంచి. తెలిసిన నేను చెప్పేది ఏదైనా ప్రమాణంగా చెబుతాను, కొండభద్రలు కొట్టాడు చెబుతున్నాను. బృహస్పతి చెప్పిన స్మృతిలో చూడండి, అందులో ఈ శకున ప్రకరణంలో చెప్పాడు. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? అసలు విధవ కనపడితే విసుక్కుని అన్యాయం చేసి మూల కూర్చోబెట్టి వాళ్ళకి ముసుగేసి గుండు గీకేసి వాళ్ళకి అన్నం పెట్టక సాయంత్రం అయ్యేసరికి దెబ్బ రొట్టి మాత్రం తినని వీడు మాత్రం దెబ్బలా తయారవుతున్నాడు తిని. ఎంత పాపం ఇది అంటే, మనం తెలియకుండానే కొన్ని మహాపాపాలు ఘోర పాపాలు చేసి మన ఆర్ష ధర్మాన్ని పాడు చేసామన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎవరైనా విభూతి పెట్టుకోవచ్చును, ఇటు పుణ్యస్త్రీ అయినా ఇటు విధవ అయినా సరే వారిద్దరినీ సమానంగా పూజించాలి. ఈ విభూతి లేకుండా ఉన్న ఏ నుదురైనా అది అపవిత్రమే. వారి వారి ధర్మములను అనుసరించి మంత్రపూర్వకంగా మంత్రం లేకుండా ఉదయం పూట సజలం, సాయంత్రం పూట విజలంగా ధరించాలి. ఇప్పుడు ఈయన ఉదయం పూట ఇంద్రుడి దగ్గరికి ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాడు గనుక దుర్వాస మహర్షి ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు. పూసుకుని ఇంద్రలోకానికి ఊర్ధ్వ మార్గం గుండా ప్రయాణమై వెళ్ళాడు. ఆకాశ మార్గంలో మహావేగంగా వెళ్ళిపోతున్నాడు. ఎవడైనా స్వర్గానికి వెళ్ళాలంటే ముందుగా యమలోకాన్ని చూడవలసిందే. శంకరమఠానికి రావాలంటే దారిలో వైతరిని దాటి రావట్లే మనం, తవ్వేసిన రోడ్లోంచి బురదలోంచి. ఎక్కడికైనా ఇంత గొప్ప శంకరమఠానికి రావాలంటే ఆ వైతరిని దాటాలి. స్వర్గానికి వెళ్ళాలన్నా ముందులో యమలోకం వైతరిని తప్పదుగాక, తప్పదు ఎవరికైనా సరే. ఇప్పుడు ఈయన వైతరిని దాటాడు. యమధర్మరాజు గారి నగరం పేరు సంయమనీపురము, పరమ పవిత్రమైన పురం. అక్కడికి వెళ్ళాడు. పైనుంచి వెళ్ళిపోతున్నాడు ఈయన బైపాసులోంచి. లోపలికి వెళ్ళక్కర్లేదుగా, ఊళ్ళోకి వెళ్ళక్కర్లేకుండా బైపాసులు ఆ రోజుల్లో కూడా వేశారు. ఏమండి ఇది, మీరు నిజం చెబుతున్నారా హాస్యంగా చెబుతున్నారా అని మీరు అడుగుతారు కదా, అందుకని చెబుతున్నాను. మార్కండేయ పురాణంలో, మదాలస చరిత్రలో, దత్తాత్రేయ చరిత్రలో విమానైహి సోజ్వలైర్యాంతి భూమి దాన ప్రదానరాహ. యమలోకములో లోకం గుండా వెళ్లకుండా ఆకాశ మార్గంలో పక్క నుండి వెళ్ళిపోతారు కొంతమంది. ఎవరు వారు? భూమి దాన ప్రదానరాహ, భూదానం చేసిన వారు. ఏ ఖైరతాబాద్ సర్కిల్లోనో 200 గజాలు నాబోటి పండితుడికి దానం చేశారో గ్యారంటీగా విమానం ఖాయం. విమానై స్వజ్వలైర్యాంతి, ధగ 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 వెలిగిపోతున్న బంగారపు విమానం ఎక్కి భూమి దాన ప్రదానరాహ, భూమి దానం చేసినటువంటి నరులు ఈ యమలోకం గుండా కాకుండా ఈ పక్క నుంచి వెళ్ళిపోతారన్నమాట.